అప్పుడు ఆయన చిరునవ్వు, రవి పౌరానికి అభయం ఇస్తానన్నాను, అంతేగాని నీ ప్రాణం తెస్తాను లేదుగా, నీకు ఆకలి వేస్తోంది, ఆహారం కావాలి, ఆహారం ఉంటే నువ్వు బతుకుతావు, కాబట్టి ఈ పౌరం బదులు ఇంకేదైనా ఆహారం నేను పెడతాను, నా భవనంలో బోలెడన్ని పిండి వంటలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, వాటిని తినచ్చు కదా అంటే, అబ్బే నేను ధాన్యాలు పళ్ళు తినేటటువంటి జాతిని కాను, నాకు మాంసం కావాలి అన్నది. ఇంకో ప్రాణిని చంపే అధికారం నాకు లేదు, నీకేం మాంసం కావాలన్నాడు ఆయన. పోనీ ఇంకో ప్రాణిని చంపనంటున్నావు గనక నీ మాంసమే పెట్టు అన్నది. ఇప్పుడు నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను, ఈ పౌరము ఎంత బరువు ఉందో అంత మాంసం నా శరీరం నుంచి కోసి నీకు పెడతాను అని వెంటనే ఈయన ఏం చేశాడు, ఒక తెక్కెడ తెప్పించాడు అక్కడికి. ఆ తెక్కెడలో ఒక దాంట్లో ఏం చేశాడు, ఒక త్రాసు సిబ్బిలో ఈ పావురాన్ని పెట్టాడు. రెండో దాంట్లో ఏం చేశాడు, ఒక కత్తి తెచ్చి తన తొడంత పరులు కోసి ఆ తొడ మాంసం అందులో పెట్టాడు. బంగిరి పిల్ల మామిడికే కోస్తారు చూసారా, అలాగా ఆ పెడ పెడ కోసి అందులో వేశాడు. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఈయన మంచి బలమైన రాజు, ఆయన అంత పెడ వేసినా పౌరమే బరువుగా ఉందిట ఈ మాంసం కంటే. వసి పౌరమా, ఏరుగులు మింగావా, లేక కొండలు పలహారం చేసావా అనుకుని లోపల వెంటనే ఈ రెండో తొడ కోసి అందులో వేశాడు, అయినా పౌరమే బరువుగా ఉంది. ఈ పట్టు చేతి మాంసం కోసి వేశాడు, అయినా పౌరమే బరువు తూగుతోంది, ఈ మాంసం సరిపోవడం లేదు. తక్కన వెళ్ళి తానే ఆ తక్కెట్లో కూర్చున్నట్ట వెంటనే తక్కెడ కిందకెదిగిపోయింది. దేవతలు హాహాకారం చేశారు, పూలవర్షం కురిపించారు. ఒక్క బక్క చిక్కిన పౌరం కోసం, ఒక పిట్ట కోసం నీ శరీరాన్ని అట్టే పెట్టావు నువ్వు, ఎంత గొప్ప దాతవి అని వెంటనే ఇంద్రుడు, ఆ పక్కన ఉన్నటువంటి అగ్నిహోత్రుడు తమ స్వస్వరూపాలు ధరించారు. డేగ కాస్త ఇంద్రుడైపోయింది, పౌరం కాస్త అగ్నిహోత్రుడైపోయి మహానుభావ అమ్మవారి పేరు చెప్పి, ఇష్టకామేశ్వరి పేరు చెప్పి, లేకపోతే ఇంకో విశిష్ట కామేశ్వరి పేరు చెప్పి పర్రు పర్రు అని కోళ్లు కోసి తినే ఎంతో మంది దుర్మార్గులను మేము చూసాం. దేవుడి పేరు చెప్పి బలులిచ్చే హింసాకాండతో తమ పొట్ట పోసుకునే వాళ్ళని ఎంతో మందిని చూశాం. కానీ ఒక పిట్ట కోసం శరీరం మొత్తాన్ని కాటాలో తక్కెడలో పెట్టిన వాడిని నిన్నే చూచాం, ఆహా ఏమి త్యాగం నీది అని వెంటనే చేత్తో నిమరగానే ఆయన శరీరం యథాతథం అయిపోయింది. శరీరంతో స్వర్గానికి పట్టుకుపోయారు శిబి చక్రవర్తిని, ఇంద్రుడు, అగ్నిహోత్రుడు. అటువంటి మహానుభావులు శరీరాన్ని త్యాగం చేసిన దాతలు పుట్టిన దేశంలో పుట్టిన దాన్ని నేను. మన అబ్బాయి నా మాత్రం త్యాగం చెయ్యనాదిట ఆవిడ, ఎంత గొప్పదంట ఆవిడ. మన శరీరం ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెడతాం, అప్పుడు శ్మశానానికి తీసుకెళ్లి భూమిలో పాతి పెడితే కుళ్ళిపోతుంది, లేదా ఏ తక్కెడ మీదో లేకపోతే మరో దాని కాష్టాల మీదో కట్టెల మీదో పాడి మీదో పెడితే కాలి బూడిదైపోతుంది. అలా బూడిదయ్యకంటే మన శరీరం ఒక భక్తుడికి ఆహారం ఇవాడు బతికితే అంతకంటే కావలసిందే ఉంది. అలా ఏనండి అండి. ఇప్పుడు కొడుకుని పిలిచాడు ఆయన, కుమార నీ సంగతి ఏమిటంటే, ఆయన చిరునవ్వు నవ్వాడు. సంసార భ్రమమిల్చుకే నీయులు, ఎంత అద్భుతమైన పద్యం తెలుసా, శ్రీనాథుడు రాసిన హరవిలాసం పద్యం ఇది. శ్రీనాథుడు హరవిలాసం అని ఒక కావ్యం రాశాడు. ఆ కావ్యంలో ఒక అపూర్వ పద్యం అన్నమాట, ఒక చంటి పిల్లవాడు, ఒక 8 ఏళ్ల పిల్లవాడు అన్న మాటిని. సంసార భ్రమమిల్చుకే నీయులు మత్స్వాంతం లేదు నీ వంశం పరిపాటిదే ఉడుగుడి వైక్లవ్య సంభావనలు హింసాక్లేశము మానుడి గురులు మీరే మిమ్ము ప్రార్థించదం మాంసాహారమునయ్యదం గురునకు మాయా మహాయోగికి. అమ్మా నాన్న నాకు సంసారం మీద ఎంత కూడా వ్యామోహం లేదు, ఈ సంసారంలో సుఖాలు అనుభవించాలని, పెళ్లి చేసుకోవాలని, సంపదలు పొందాలని, ఉట్టి కట్టుకుని ఊరేగాలని నాకే కోరికలు లేవు. నా హృదయం ఏనాడో వైరాగ్యంతో నిండి ఉన్నది. అందున మీలాంటి పరమ పవిత్రులైన తల్లిదండ్రుల వంశంలో పుట్టాను, కడుపున పుట్టాను, నాకెక్కడుంది వ్యామోహం, శరీర వ్యామోహం లేదు. మీ వంశం ఎటువంటిది, అడిగిన వాడికి లేదనకుండా దానం చేయడమే తప్ప దాచుకోవడం ఎరగని పరమ పవిత్రమైనటువంటి వంశంలో, వైశ్య వంశంలో పుట్టాను నేను. అంతేగాని దాపరికం నా దగ్గర లేదు, నేను మాంసాహారం అవుతాను ఆ శివుడికి, ఆ మాయా మహాయోగికి నేను ఈ క్షణమే మాంసం అవుతాను. మీరు హింస చేస్తున్నాను అనే భయం విడిచిపెట్టండి, కొడుకును చంపుతున్నామనేటటువంటి భయం విడిచిపెట్టండి, కోసి ముక్కల కింద వండేయండి చక్క, అరటి తోట పచ్చడి చేసినట్టుగా చేసేయండి, దొండకాయ ముక్కలు ముక్కలుగా తరిగి కూర వండినట్టుగా వండేయండి, పోపు పెట్టి వండండి, పులుసులో వేయండి, మీ ఇష్టం ఎలాగైనా వండేయండి అన్నాడు వాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎటువంటి పుత్రుడు దొరికాడు. నా భార్య నా సుకృతం వల్ల భార్య అయ్యింది, కొడుకు అంతకంటే సుకృతం వల్ల కొడుకు అయ్యాడు. ఎందుకంటే పిసిరిగొట్టుతనంతో ఎప్పుడో ఓ 1000 ఏళ్ల తర్వాత ఏదో వస్తుందని దోచుకునే దౌర్భాగ్యపు కొడుకు కంటే ఈ క్షణమే ప్రాణత్యాగం చేసేటటువంటి కొడుకు ముఖ్యం అనుకున్నాడు. ఆయన పులకించిపోయాడు. చక్క చక్క విభూతి తీసుకువెళ్ళాడు. ఆ శివయోగికి ఆయన భార్యకి చేతిలో విభూతి వేసి, అన్నీ సిద్ధం చేశాను, మా కుటుంబం అంతా మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం, మేం ముగ్గురం కావాలంటే నీకు ఆహారం అవుతామంటే ఆయన చిరునవ్వు నవ్వి నడవండిరా అన్నాడు. తర్వాత ఆ ఇద్దరు నడుచుకుంటూ అక్కడికి వచ్చారు. రాగానే వాళ్ళని గదిలోకి తీసుకెళ్ళి, ఇదిగో ఇది మా పూజామందిరం అన్నాడు. ఆ పూజామందిరంలో మేము 1 గంట సేపు కూర్చుంటాం, తలుపేసి అభిషేకాలు చేసుకుంటాం, పూజ పూర్తి చేస్తాం, ఈ గంటలోపు వంటకాలు సిద్ధం చేయించు, అన్నీ గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా వండించు, మీ అబ్బాయి మాంసం మంచి టేస్ట్గా ఉండాలి, మళ్ళీ ఎక్కడైంత విసర కూడా వేస్ట్ చేయకుండా తినేస్తాం అనగానే అలాగే అన్నాడు ఆయన. ఈ ఇద్దరు పూజామందిరంలో ప్రవేశించారు, తలుపు లోపలేసుకున్నారు. నిజానికి ఆ ఇద్దరు ఎవరు? ఆది దంపతులు. అందువల్లే శివుడు పార్వతి పరీక్షది. మీ ఇంటికి ఎవడైనా వచ్చి పిల్లాన్ని కోసి పెట్టబట్టే మీరు తొందరపడకండి, వాళ్ళు ఆది దంపతులు వ్యాధి దంపతులు తెలుసుకోండి. ఇప్పుడు ఈశ్వరుడు ఆ లోపల తలుపు వేసుకుని టక్కన అక్కడ మాయమైపోయాడు. ఈ కుర్రాడు ఆఖరిసారిగా పాఠశాలకు వెళ్ళాట, ఎందుకంటే కాసేపట్లో తాను శరీరం విడిచిపెట్టాలి. చివరిసారిగా గురువుగారికి దండం పెట్టి తనతో చదువుకునేటటువంటి తక్కిన పిల్లలు ఉంటారుగా సహపాఠిలు, వాళ్లతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత ఇంటికి రావడానికని పాఠశాలకు వెళ్ళాడు. వెళ్ళి గురువుగారికి నమస్కరించాడు. ఏమో రేపటి నుంచి ఏం జరుగుతుందో తెలియదు, గురువుగారు ఏదైనా తెలియక అపరాధం చేస్తే క్షమించండి అని గురువుగారి పాదాలకు నమస్కరిస్తే ఆయన కన్నీళ్లు పెట్టుకుని జరిగింది తెలుసు కనుక మనస్ఫూర్తిగా దీవించాడు. నీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం రా, ప్రాణం విడిచిపెట్టే ముందు గురువుగారి దీవెనల కోసం ఎవరు వస్తారండి ఈ దిక్మాలు గురువు అని తిట్టుకోకుండా. దాంతోపాటుగా పక్కనున్న పిల్లలందరికీ కూడా నువ్వు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినట్టుగా ఉంది, ఇది వీడుకోలు పలుకుతున్నావు అని ప్రేమగా దీవించాడు. పిల్లలంతా కౌగిలించుకున్నారు. ఆఖరిసారిగా నీలకంఠ పుస్తకం అని పుస్తకం ఉన్నది, ఆ పుస్తకం తీసుకుని దాన్ని చేత్తో పుచ్చుకుని ఓం నీలకంఠ ఆయన మహా అనుకున్నాడు. నీలకంఠ పుస్తకం ఆ రుదులు రాసేవారన్నమాట. ప్రతివాడు కూడా శివుణ్ణి ప్రాణం విడిచిపెట్టే ముందు నీలకంఠ నామంతో తలుచుకుంటే అటువంటి వాడు నరకమునకు వెళ్ళడుగాక వెళ్ళడు. చివరి క్షణములలో నీలకంఠ నామస్మరణ చాలా గొప్పది అని పేరు అన్నమాట. ఎందుకని? ఆయన కంఠం నీలంగా ఎందుకయిందంటే విషం తాగడం వల్ల. సంసారం అనే విషసాగరంలో ప్రవేశించకుండా ఆ నీలకంఠుడు మాత్రమే రక్షిస్తాడు. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. ఇది అపూర్వమైన వేదమంత్ర శ్లోకం అన్నమాట. ఎప్పుడు ఆ చంద్రశేఖరుడి యొక్క గుణములను వర్ణించాలి, శివుడి యొక్క గుణములే నోటితో వర్ణించాలి. శంకరుడి చరిత్ర అమృతం, అమృతం నోటితో తాగుతాం కానీ శివకథామృతం చెవులతో స్వీకరిస్తాం, తద్వారా ఇక పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా నాలుకతో ఆయన గుణములు వర్ణించాలి, చెవులతో ఆయన కథామృతం త్రాగాలి. ఇంకా నీలకంఠుని పాదసేవ ఎప్పుడు చెయ్యాలి. భగవత్పాదసేవ అంటే ఏమిటనమాట? ఆలయాలు శుభ్రం చేయడం, ఆ భగవంతుని కథలు చెప్పే గురువులకి పాదసేవ చేయటం, ఇవన్నీ కూడా నీలకంఠ పాదసేవ అన్నమాట. ఇవి ఎప్పుడూ నాకు ఉండాలి అంటాడు మహాత్ముడు. అసలు జన్మ లేకుండా కోరుకుంటారు చాలామంది, పునర్జన్మ లేకుండా శాశ్వతంగా కైలాసంలో కైవల్యం పొందాలి అని జ్ఞానులు కోరుకుంటారు. కానీ నిజమైన భక్తులు ఏమనుకుంటారట, ఆ మోక్షం పొంది శివుడి దగ్గర ఉంటే ఉపయోగం ఏమన్నది ఎప్పుడు ఆయన చూడడం, అలా కాకుండా ఎప్పుడు జన్మలు ఎత్తాలి, ఆ జన్మలో శివుడి కథని వినాలి, శివుడి నామస్మరణ చెయ్యాలి, శివ సేవ చెయ్యాలి, అలా చేసే భాగ్యం ప్రతి జన్మలో ప్రసాదించు అంటారట. ఇదొక రకమైన భక్తి అన్నమాట. జన్మ లేకపోతే ఒకటే ఆనందం, కానీ జన్మ ఉంటే అది ఇంకో ఆనందం. ఆ జన్మ ఎత్తాలి, మళ్ళీ జన్మ ఎత్తాలి, పునర్జన్మ ఎత్తాలి. పునర్జన్మ ఎత్తినప్పుడు మాత్రం నిరంతరం ఈశ్వర నామ సంకీర్తనం చేయాల్సిందే, ఈశ్వర కథ వినవలసిందే, ఈశ్వర పాదసేవ చేయవలసిందే. ఇది సంభవంతు మమ జన్మ జన్మని అంటాడు ఆయన. నేను ఒక అవధానంలో శివుడి మీద ఒక పద్యం చెప్పారు. శివనామ సోరరశ్మిచ్చటాదీప్తి చే షడ్వర్గ తిమిరము సమసిపోవు, శంభునామక వాత సంఘంబు వీతంప తొలగు నా జవ దుఃఖతో యదములు, మృత్యుంజయ శుభాఖ్య మృగరాణ్మహోద్ధతి కూలును దుర్మృత్యు కుంజరములు, చంద్రశేఖర నామ సర్వభక్షకునిచే కాలును ఘోరాఘ కాననములు, గరళ కంఠ నామ గరుడుడే తెలిచిన వ్యసన లేలిహాన పంక్తి ఎడగు, వేయునేల వేయునేల నాకు విశ్వేశ పద పద్మ సేవనము నిత్య జీవనంబు. ఇది ఒక రూపకాలంకార పద్యం అంటారు. అంటే అందులో ప్రతిపాదం రూపకాలంకారంతో ఉంటాయి. అంటే ఏమిటనమాట, శివుడు చంద్రశేఖరుడు అని పిలువబడ్డాడు. ఆ చంద్రశేఖరుడు అంటే శివుడు అగ్ని. అగ్ని ఏం చేస్తుంది, అన్నిటినీ కాల్చిపారేస్తుంది. నేను చేసిన పాపములు అడవులు, ఎండిపోయిన అడవులు లాంటివి నా పాపాలు. నా పాపములనే అడవులను ఓ శివ నీవనేటటువంటి అగ్ని దగ్ధం చెయ్యాలి. అంటే ఈశ్వరుడు అగ్ని, మన పాపాలనే అడవులు ఆయన దగ్ధం చెయ్యాలి. ఇక మనం చేస్తున్న అనేక దురితములు ఉన్నాయి, చెయ్యరాని నోటితో చెప్పలేని కొన్ని పనులు. ఈ పనులన్నీ మేఘములు. ఆకాశంలో మేఘం వచ్చిందనుకోండి, ఆ మేఘం చల్లా చదరవాలంటే ఏం కావాలి, ఓ సుడిగాలి రావాలి. ఈశ్వర నామస్మరణం ఒక సుడిగాలి. ఆ సుడిగాలితో మన యొక్క కష్టములనేటటువంటి చెయ్యరాని పనులనేటటువంటి మేఘములు తొలగిపోతాయి. మనకి మనం చేసిన పాపముల వల్ల దుర్మృత్యువులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈ మృత్యువు ఒక సింహం. మృత్యు అనే సింహం ఏం చేయాలి, మృత్యు అనేటటువంటిది ఒక ఏనుగు. ఈ మృత్యు అనే ఏనుగుని ఈశ్వర నామం అనే సింహం వస్తే చీల్చి చెండాడుతుంది. అందుకే శివుడు సింహం లాంటి వాడు. మన దగ్గరకు వచ్చే మృత్యువు ఏనుగు వంటిది. ఈ ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి అంటే మృత్యువుని తొలగించి మనకి ఆయన అనుగ్రహం ఇస్తాడు, శాశ్వత కైవల్యం ఇస్తాడు. శివనామం సూర్యకాంతి. ఇక మనం చుట్టూత కష్టములనే చీకట్లున్నాయి. చీకటి ఎప్పుడు తొలగుతుంది, సూర్యుడి యొక్క కాంతి ప్రసారమైతే చీకట్లు తొలగుతాయి. శివనామం అనే సూర్యకాంతితో కష్టములనేటటువంటి చీకట్లు పటాపంచలైపోతాయి. ఇంకా మనకి వ్యసనములు ఉన్నాయి, ఒకటా రెండా. ఎన్ని వ్యసనములు ఉన్నాయో పైకి చెప్పలేము. మన వ్యసనములు పాములు. లేలిహానము అంటే నాలుకలు బయటికి పెడతాయి కనుక పాములకు ఇలా నాలుక బయట పెడుతుంది కదా, లేలిహానము అని పేరు అన్నమాట. మన వ్యసనములు పాములు. పాములు ఎవరిదంటారు, గరుత్మంతుడు వచ్చి చీల్చి చెండాడి తినేస్తాడు. గరుత్మంతుడికి పాములు అంటే నూడిల్స్, సేమ్యాలు. సేమ్యాలు తినట్టు తినేస్తాడు ఆయన. వ్యసనములనే పాములను ఓ గరళకంఠ నీ నామం అనే గరుత్మంతుడు చీల్చి చెండాడతాడు. ఎంతెందుకు, నాకు నిత్యం విశ్వేశ్వర పాద పద్మ సేవనమే నిత్య జీవనం. నా జీవితం విశ్వేశ్వర సేవనం. సేవ చేయకపోతే అసలు నేను జీవించినట్టు కాదు. అందువల్ల నేను నిత్యం ఒక్కసారైనా ఈశ్వరుడి యొక్క విభూతిని ధరిస్తాను, విశ్వేశ్వర సేవ చేస్తాను, తలుచుకుంటాను. అలా తలుచుకోకపోతే ఆ రోజు నా జీవితంలో ఏం గడిచినట్టు కాదు, అది వ్యర్థమైనట్టు అని నేను ఎప్పుడో నేటికి 22 ఏళ్ల క్రితం చెప్పిన పద్యం అన్నమాట. నాకు చాలా ఇష్టమైన పద్యం. శివుణ్ణి అలా తలుచుకుంటూ ఉండవలసిందే. అందువల్ల మహానుభావుల యొక్క లక్షణం అది గనక ఈ కుర్రాడు ఆ పిల్లలతోటి కలిసి కాసేపు ఆడుకుని వాళ్ళ దగ్గర ఉన్న నీలకంఠ పుస్తకం తీసుకుని ఆ పుస్తకం కాసేపు చదువుకున్నాడు. చదువుకుని ఇక వెళ్ళి వస్తాను, నేను చేసిన అపరాధములు మన్నించండి అని గురువుకి తన సహపాఠులకి మళ్ళీ చెప్పుకుని గుమ్మం దిగి ఆ పాఠశాల భవనం మెట్లు దిగి వస్తున్నాడు. ఎంతలో అక్కడికి ఒక జంగమదేవరు వచ్చాడు. ఆయన చేతిలో సూలం పుచ్చుకున్నాడు, డబరకం పుచ్చుకున్నాడు, డబడబ వాయిస్తూ, కుమారా ఇలారా, ఈ దుర్వార్త విన్నావా, మీ నాన్నకి మీ అమ్మకి పిచ్చెక్కిందిట. అందుకే ఎవరో ఒక శివభక్తుడిని వాళ్ళ ఆవిడతో పాటు మీ ఇంటికి భోజనానికి పిలిచాట. నువ్వు ఇంటికి వెళితే నీ పీకి పట్టుకుని పర్రును కోసేస్తాడు, సొరకాయ కోసినట్టుగా నీ తల కోసేస్తాడు, అనవసరంగా ప్రాణం కోల్పోతావు. నాయన జీవన్ భద్రాణి పశ్యతి అని వేదం చెబుతోంది. ఇది మూలంలో శ్లోకం అనమాట. జీవన్ భద్రాణి పశ్యతి అంటే బతికుంటే ఎప్పుడో ఒకప్పుడు సుఖం పొందొచ్చు. మనిషి ఎప్పుడు కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకోకూడదు, కష్టపడి బ్రతకాలి, ఏదో రకంగా బ్రతకాలి, బ్రతికితే 100 ఏళ్లకైనా శుభం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా జీవితంలో తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదని శాస్త్రం చెబుతోంది. అటువంటిది నీ నాన్న నిన్ను హత్య చేయడానికి సిద్ధపడుతున్నాడు, నీ పీకకు వస్తాడు. నువ్వు బతుకుంటే ఏదో ఒక సుఖం పొందుతావు, ఏదో ఒకనాడు నీకు కూడా సంపదలు వస్తాయి, గృహస్థాశ్రమం వస్తుంది, శివానుగ్రహం వస్తుంది. నువ్వు అందువల్ల నా మాట విని ఎక్కడైనా అడవిలోకి పారిపోవాలి. మీ నాన్న నీ కోసం వెతుక్కుని ఆ తర్వాత అలో లక్షణాలని ఏదో తన పాటలు తాను పడతాడు. ఎంత పిచ్చివాడు కాకపోతే బంగారపు రంగులో మెరిసిపోతున్న 8 ఏళ్ల కుర్రాన్ని, నీలాంటి కొడుకుని, ఉపనయనమైన వాణ్ణి కోసి వండి వడ్డిస్తాడా? ఈ జంగమదేవరలో మాయా జంగమదేవరలో ఉంటారు, ఎవడో మాయా వచ్చినట్టున్నాడు, ఆ మాయా జంగమదేవరకు ఆహారంగా పెడతాడా నిన్ను? నా మాట వినరా బాబు, మీ నాన్న పాపిష్టాడు, మీ అమ్మ కోపిస్తుంది, వాళ్ళిద్దరి నుంచి ఎక్కడికన్నా పో బ్రతుకు అనగానే వాడు పక్కపక్కనవి ఎంత గొంతుకు చించుకుని చెప్పావయ్యా, నాకు జంగమదేవర్లు అంటే గౌరవం, నీకు దండం పెడుతున్నాను, వెళ్ళిరా, మా అమ్మ నాన్న ఏం చేసినా నాకు ఇష్టమే, నా అంతటి నేను చస్తానంటే వాళ్ళు కోసి వండి పెడతా ఉన్నారు, కానీ వాళ్ళేం బలాత్కారంగా చంపడం లేదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మన శరీరం ఒక జీవికి ఆహారం అవుతుంది. అందున శివయోగికి, ఒక మహాగురుయోగికి నేను ఆహారం అవుతున్నాను, ఇది నా పూర్వజన్మ సుకృత పరిపాకం అన్నాడు ఆ కుర్రాడు. మీ నా అన్నయ్య అంటే నువ్వు ఇంకా ముండేడివి, అనుభవించు అని ఇంత విభూతి మొహమ్మద్ జల్లి ఆయన పక్కకెళ్ళి మాయమైపోయాడు. అంటే ఆయనే శివుడు. వెంటనే వీడు స్పృహజప్పు కింద పడిపోయాట, నాలుగు వేటుకు వచ్చింది, ఫిట్ వచ్చి పడిపోతారు సార్ కొంతమంది, అలా పక్షవాతం వచ్చినట్టుగా పడిపోయి కొట్టుకుంటున్నాడు. ఎవరో కుర్రాడు చూసి, గురువుగారండి గురువుగారండి, మన సిరియాళ్ళుడు కింద పడిపోయాడండి తన్నుకుంటున్నాడు అనగానే పాఠం చెబుతున్న గురువుగారు పరుగు పరుగులు వచ్చారు. ఈ కుర్రాడు ఎందుకు పడిపోయాడో తెలియలేదు. వెంటనే ఆయనకి గుర్తుకొచ్చింది, భస్మమే కదా భక్తులకు ప్రాణరక్ష, భస్మమే కదా భక్తులకి ప్రాణరక్ష భస్మమే. వెంటనే ఆయన ఏం చేశాడు, పూజామందిరంలోకి వెళ్ళాడు. ఆయన ఇంట్లో శివలింగం దగ్గర ఉన్నంత విభూతి తెచ్చాడు. ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం, వర్వారుకమివ బంధనాత్ మృత్యోరు వృక్షీయమామృతాత్ అంటూ ఈ విభూతిని వాడు నుదుట పెట్టాడు. ఇందాక ఆయన విభూతి తెలితే వీడు స్పృహతప్పి పడ్డాడు. ఇప్పుడు గురువుగారు విభూతి పెట్టగానే టక్కులు లేచి కూర్చున్నాడట. చూసారా శివుడి యొక్క మహిమ, స్పృహ పోగొట్టింది ఆయనే వీడిని పరీక్షించడానికి. అంటే ఇప్పుడు గురువుగారు ఏం చేస్తారో చూద్దామని గురువుకి పెట్టాడు పరీక్ష ఆయన. గురువుగారు కంగారు పడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలా, భస్మం పెట్టాడు. ఈ గురువు, ఆ గురువు దగ్గర చదివే విద్యార్థులు, ఇక్కడున్న సిరియాళుడు అందరూ శివభక్తులే, ఇకవేళ కష్టమేమిటి అనుకుని శివుడు నవ్వుకుని వెళ్ళిపోయాడు. కుర్రవాడు లేచి గురువుకి నమస్కరించి ఇంటికి వచ్చేశాడు. ఈలోపు పూజామందిరంలో తలుపేసుకున్న వాళ్ళల్లో శివుడు ఇక్కడికి వచ్చాడా? పార్వతీదేవి ఏం చేసింది? పచ్చి వాలెంతరాలుగా మారింది. ఈ పదాన్ని శ్రీనాథుడు వాడాడు, దీన్ని చాలామంది తర్వాత కొట్టేశారు. కానీ పచ్చి వాలెంతరాలు అనే ఒక అందమైన పదాన్ని శ్రీనాథుడు వాడాడు. అంత పూర్వం ఎవరు వాళ్ళేది, కేవలం శ్రీనాథుడే ప్రయోగించాడు. ఆ తర్వాత కవులు చాలామంది వాడేశారు. మనకు తెలియక ఎంత బాగా వాడేటండి వాడు, ఎవడో పచ్చి బాలంతరాలు అంటే ఎవరు వాడారు, ఇదంతా శ్రీనాథుడి యొక్క కవిత్వం, మహానుభావుడు వాడాడు. పచ్చి బాలంతరాలు అంటే ఏమిటనమాట, 2 రోజుల క్రితమో ఒక రోజు క్రితమో పిల్లనో పిల్లవాడినో కన్నది, ఒక ఆడపిల్లనో మగ పిల్లవాడినో కని చెవులకి గుడ్డ కట్టేసుకొని కాళ్ళకి చేతులకి నడువుకి వీటికి కావలసినటువంటి సెక్యూరిటీ పెట్టుకుని బాలింతరాలు ఏం చేస్తారంటే బొద్ద జారిపోకుండా నడువుకు గొడ్డ కట్టుకుంటారు, పాలు కారిపోతూ ఉంటాయి స్తనాల నుంచి, పిల్లలకి ఇస్తూ ఉంటారు. చూడటానికి చాలా చిత్రంగా ఉంటుంది ఆ రూపం పూర్వకాలంలో ఉండేవారు. ఇప్పుడంటే హాస్పిటల్స్లో ఉంటారు కాబట్టి అదంతా మారిపోయింది, కానీ పూర్వం బాలింతరాలకి ఒక ప్రత్యేకమైన వేషం ఉండేది. వాళ్ళకి సెప్టిక్ అవ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు, అందుకే పూర్వం ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఆసుపత్రిలో ఏవో మందులు వేస్తున్నారు, ఆ మందుల్లో బాగుంటే సరే సరే, లేకపోతే వీడికి కర్మయోగం కావలుతుంది. సరే ఇదో పక్కన పెడితే అలాంటి చంటి పిల్లవాడిని ఒకటి వెంట పెట్టుకుని వాడిని చంకన కట్టుకుని, ఇంతగా చంటి పిల్లవాడెవరు, మన గణపతి, క్షిప్ర గణపతి, రత్నగర్భ గణపతి, మహానుభావుడు. ఆయన కాసేపు ఒక్కరోజు బాలుడు పోయి చంకలో చేరాడు అమ్మవారి పక్కన. ఆ బుజ్జి బాలుడిని వెంట పెట్టుకుని పాలు తాగిస్తూ, అమ్మా తిరువెంగనాంచి ఓలమ్మోయ్, నీరసంతో చచ్చిపోతాం తల్లోయ్, బయటికి రా తల్లోయ్ అందిట. ఈ ఆయాసానికి ఆ లోపల ఉన్న తిరువెంగనాంచి బయటకు వచ్చింది. ఏమమ్మా పచ్చి బాలింతరాలు వీళ్ళ వీధుల్లో తిరుగుతున్నావు అంటే, ఏం చేయనమ్మా నాకు నిన్నే పురుడు వచ్చింది, పాలిద్దామంటే నా స్తనాలలో పాలు లేకుండా అయిపోయాయి, ఈ బిడ్డకి పాలు పోయలేకపోతాను, ఈ బిడ్డ గుటుక్కు గుటుక్కుని తెగ తాగి వస్తున్నాడు పాలు. ఆయన తెగ తాగడేటి, ఆయన తొండం పెట్టాడంటే ఈ చెరువులో ఒక్క చుక్క నీరు ఉండదు, అందుకనే ఆయన ఇక్కడికి రావట్లేదు కానీ ఆయన తప్పుకుంటే ఈ పాలు లెక్క, మన శ్రీశైలం వాళ్ళందరూ తాగే పాలని ఉఫ్ అన్నాడంటే వెళ్ళిపోయినట్టే. అందుకే జాలిబడి ఎక్కువ తాగట్లేదు. ఈ కుర్రాడికి ఆకలి ఎక్కువ, చీటికి వాడికి క్యార క్యార అంటాడు, నా పాలన్నీ తాగేశాడు, ఒక్కరోజులో నా స్తనాలలో ఉన్న పాలన్నీ వెళ్ళిపోయాయి. అందుకని ఈ పిల్లాడికి పాలు ఎక్కడ దొరుకుతాయా అంటే, ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు వర్షం వచ్చి ఇప్పుడే కదమ్మా వెలిసింది, అందువల్ల ఎక్కడ పడితే అక్కడ పాలు దొరకవు, కానీ తిరువెంగనాంచి దగ్గర ఆవులు ఉన్నాయి, ఆవు పాలు పోస్తుంది ఆవిడ, ఆవిడ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆ తిరువెంగనాంచి నువ్వేనని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది, తల్లో నాకు కొంచెం ఆయాసంగా ఉంది, మెట్లు ఎక్కలేను, కానీ నువ్వే మెట్లు దిగొచ్చి ఓ చెంబుతోటో బిందితోటో కొండతోటో ఆవు పాలు తెచ్చావంటే మా అబ్బాయికి పోస్తానంది. బిందెడు పాలు చంటి పిల్లాడు తాగుతాడే మరీ చిత్రం అంది ఈవిడ. మా అబ్బాయి సంగతి నీకు తెలియదు, భోషాణంతో తెచ్చినా తాగుతాడు, పాషాణాలు తిని అరిగించుకునే వీడికి ఓ లెక్క తే అమ్మ అంది, ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్ళి ఆవిడ ఏం చేసింది, ఈవిడ కోసం ఓ పెద్ద ఇత్తడి బింది బాగా తోమి దాని నిండా పాలు పట్టారట, గుమ్మ పాలు. ఆ పాలు పట్టుకొచ్చింది, బింది మొయ్యడం కూడా కష్టంగా ఉంది, అంత బరువు బింది తెచ్చింది ఆవిడ. ఆ బింది తెస్తూ ఉంటే, బింది పాలు మా అబ్బాయికి తర్వాత పోస్తాను కానమ్మా, కొంచెం ఆ బింది కింద పెట్టు, రెండు ముక్కలు నా మాట వినిపించుకో అంది ఆవిడ. అవతల మా ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళకి అన్నం పెట్టాలి, నీ సోది వింటూ కూర్చోలేనంది ఈవిడ. అందుకే ఒక సెకండ్ ఆగవమ్మా, నేను విన్నాను ఎవడో శివయోగి వచ్చాట, వాడికి మీ అబ్బాయిని కోసి పెడుతున్నారట నిజమేనా? ఏమమ్మా నువ్వు ఆడదాని వేను అసలు, నేను చూడు ఈ పిల్లాడి కోసం అడుక్కోవడానికి కూడా సిద్ధమయ్యాను, బాలింతరాలు నేను వీధుల్లోకి వచ్చాను, పిల్లల మీద ప్రేమ అంటే అలా ఉండాలి, బాలింతరాలు వీధుల్లో తిరిగితే కొన్ని రోగాలు వస్తాయట, అయినా నేను లెక్క లేకుండా వీధిలోకి వచ్చాను, ఎందుకని మా అబ్బాయి మీద ప్రేమ కొద్దీ, నువ్వు పిల్లాడిని 8 ఏళ్ళు వచ్చిన వాడిని కోసి పెడుతున్నావట, ఎంత పాపిష్టి పని చేస్తున్నావు తల్లి, పిల్లలు ఎన్ని జన్మలు ఎత్తితే లభిస్తారు, పూర్వజన్మ సుకృతి ఉంటే కానీ సంతాన ప్రాప్తి ఉండదు, అందున మగపిల్లలు పుట్టాలంటే ఇంకా యోగం ఉండాలట, ఆ మగపిల్లవాడిని చేజేతులారా పున్నామ నరకం నుంచి రక్షించేవాడిని కోసి పెడతావా? ఆఖరికి పులులు కూడా బాలింతరాళ్ళుగా ఉన్నప్పుడేమో కానీ కొంచెం వయస్సు వచ్చాక తమ పిల్లల్ని తెలవు, క్రూర మృగములు కూడా తమ పిల్లల్ని సాకుతాయి, పక్షులు పశువులు సంతానోత్పత్తి చేసి సంతానాన్ని సాకుతాయి, అటువంటిది నువ్వు నీ బిడ్డను చంపడానికి ఎలా అంగీకరించావు? నీ ఆయనకి బుద్ధి లేకపోతే నీకైనా లేదా? విడాక్ 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 అని 3 సార్లు అనేసి పోకూడదా? నువ్వు మాత్రం ఎందుకు వచ్చింది? నా మాట వినమ్మా, నీ కొడుకుని చంపకు, అంతగా కావాలంటే మీ ఆయన్ని ఎలా బుద్ధి చెప్పి వీధికి ఎడతాలో నాకు తెలుసు, కొత్వాలు గారు నాకు తెలుసు, కొత్వాల దగ్గరికి తీసుకెళ్ళామంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష వేస్తాడు అనగానే ఆహా ఎంత గొప్పగా చెప్పేవే, నువ్వు పుచ్చుకోవడానికి వచ్చావా పాలు లేక అంటగట్టడానికి వచ్చావా పాపాలు? పాలా పాపాలా? పుచ్చుకునేవి పాలు, మాకు అంటగట్టేవి పాపాలు, దౌర్భాగ్యాల. నేను మా ఆయన మా అబ్బాయి అంతా కలిసి ఇష్టపడి చేస్తున్నాం, శివయోగులకు ఆహారం అవ్వడం ఈ యొక్క యోగం, ఇక నువ్వేం చెప్పకు, నాకు తెలుసు మాతృప్రేమ అంటే అంత ప్రేమ లేని దాన్ని కాను, నీకు కావాలంటే పాలు పుచ్చుకుపో అనగానే, నీ కర్మ పిచ్చాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇంత పిచ్చాళ్ళు తెలియదు, సరే ఇచ్చుకోవమ్మా అందిట అని ఆ బింది పుచ్చుకుని ఈ పిల్లాడి దగ్గర పెట్టగానే ఆ పిల్లాడు అప్పటిదాకా స్థానం దగ్గర అటు ఇటు కెలుక్కుంటున్నాడు, ఎంత పిల్లాడు టక్కునిడు తిరిగి ఆ బిందులు మూతెట్టి గురుక్కుని తగేశాడు. ఈవిడ తిరువెంకనాచి ముక్కు మీద వేలేసుకుని, ఓరి నాయనోయ్ నువ్వేమో నోటు దురుసున్న దానివి, నీ కొడుక్కి నోరు ఇంకా ఎక్కువ దురుసుగా ఉన్నట్టుంది, లేకపోతే అన్ని పాలు గుట్టుకుని తాగాడు, ఇంకో బింది కావాలంటే పోయించుకో తల్లి, కానీ సలహాలు మాత్రమే ఇవ్వకు, ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకు, మేము అడగలేదు, ఇక్కడ ఫ్రీగా సలహాలు ఇవ్వబడు, నేను బోర్డు కావాలంటే అక్కడ పెట్టుకో, ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర కన్సల్టేషన్కి పంపిస్తాను, అంతేగాని నేను మాత్రం ఈ నీ మాట వినను అని విడ. ఈ పిల్లవాడు ఇంత చిన్న పిల్లవాడు, ఒక్కరోజు పిల్లవాడు గుండిగడు పాలు ఎలా తాగాడా అని నివ్వెరబోతూ నిశ్చేష్టులవుతూ